अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। అనేక సంవత్సరముల పాటు ఆ ప్రములోచ సాంగత్యంలో పడి చిట్ట చివరికి జ్ఞానం తెచ్చుకొని దుఃఖించి ఆమెను పొమ్మని అక్కడి నుంచి అదలించి ఆయన తపస్సుకి సంసిద్ధుడు కాగానే భయపడిందట ఆవిడ. ప్రవేపమానాం సతతం ఖిన్నగాత్రలతాం సతీం, ఒళ్ళంతా వణికింది, కంగారు పడింది. మహానుభావుడైన తపశ్శాలి ఏమి చెప్పిస్తాడో, 900 సంవత్సరాలు పైగా నేను ఆయన అనవసరంగా తపస్సు నుంచి భగ్నం చేసి ఆయన్ని పాడి చేసేసాను. ఆ కోపంతో ఒకవేళ ఏమైనా అంటే నేనేమవుతాను అని కంగారు పడింది. ఆ వణకడంతో ఆమె శరీరం అంతా చెమట పట్టింది. మానవ లక్షణాలు వచ్చేసే కాసేపు అమాంతంగా అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయిందిట. నిర్మార్జమానా గాత్రాణి గలత్స్వేద జలానివై వృక్షాద్వృక్షం యయౌవాల తదగ్రారుణ పల్లవై. ఆ శరీరం నుంచి వస్తున్న చెమటంతా చెట్టు ఆకులకు తుడుచుకుంటూ పోయిందిట ఆవిడ వరసపెట్టి. ఆ చెట్లకు భూలోకంలో ఉండే ఆ చెట్ల ఆకులకు తుడుచుకుంటూ పోతున్నది. ఇంతలో ఆవిడ గర్భవతి. ఋషిణాయస్తదా గర్భస్తస్యా దేహే సమాహిత. ఆ ఋషి వల్ల ధరించినటువంటి గర్భం అమోఘమైన గర్భం, స్రావమే గర్భస్రావమే నేల మీద పడిపోయింది. అయితే ఆవిడకి తెలివి వెళ్ళిపోయింది. ఈ స్రావమే నేల మీద పడిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ఆ మొత్తం భ్రూణాన్ని పిండాన్ని వృక్షదేవతలు చూచి మహానుభావుడు మహర్షి యొక్క సంతానం ఇది, ఇది అమోఘం అవ్వాలి అని ఆ చిన్న చిన్న ముక్కలు ఓ చోట చేర్చిందట. వృక్షదేవతలు అవన్నీ ఒక దగ్గర తీరిస్తే అతుక్కుపోయి ఒక చిన్న బాలిక రూపం ధరించిందట. ఆ బాలికను చూచాడు చంద్రుడు, జారిపడ్డాడు. భవిష్యత్తులో ఈ అమ్మాయి వల్ల ఏం కార్యక్రమాలు కావలసి ఉన్నాయో, ఎంత గొప్పదవుతుందో, లేకపోతే చచ్చి కింద పడవలసిన ఆ ముక్కలు, మాంసం ముక్కలు ఒక చోట చేర్చగానే అతుక్కుపోయి రూపం ధరించి బతికిందంటే ఈమెను పోషించాలనుకున్నట్ట అనుకుని తన అమృతం వంటి కిరణాలతో ఆమెను పోషించాడు. ఆ చంద్రుడికి సుధాకరుడు, అమృత కిరణుడు అని పేరు. ఆ కిరణాలతో ఆవిడ్ని పోషించాడు. వాయుదేవుడు ఆమెలో నూతన శక్తిని నింపాడు. వృక్షాగ్రము నుంచి ఆ కొమ్మల చివరి నుంచి కింద పడిపోయి పుట్టింది గనక ఆమెకు మారిష అని పేరు వచ్చిందట. వృక్షాగ్ర గర్భ సంభూత మారిషాఖ్యావరానన తం ప్రదాస్యంతి ఓ వృక్ష కోపయేష ప్రశామ్యతం. ఆ చివరి నుంచి కింద పడి కూడా బతికిన కారణం చేత మారిష అన్నారు. ఆమె క్రమేపి పెరిగి పెద్దదయ్యింది. నా అనుగ్రహంతో నేను పెంచడం వల్ల పెరిగి పెద్దదయ్యింది. ఇదిగో ఆమె ఈ మారిష అనే కన్య అని కథంతా మొత్తం చంద్రుడు ఆ ప్రచేతస్సులు అనేటటువంటి ఋషికుమారులకు, ఆ మనువు యొక్క వంశం వాళ్ళకి చెప్పాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి కళ్ళు మూసుకుని బయటకు వచ్చినటువంటి వాళ్ళని సంతోష పెట్టడానికి ఆ సుందరీమణిని చూపించి, చెట్ల మీద కోపం ఉపసంహరించండి, చెట్లను ధ్వంసం చెయ్యకండి, ఆ చెట్ల కుమార్తెని మీరు స్వీకరించండి, తద్వారా మీకు భవిష్యత్తులో మేలు దొరుకుతుంది, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. వెంటనే యోగభ్రష్టులైనటువంటి ఆ ఋషికి పుట్టిన ఆ మారిషను చూచి సోమదేవుడికి స్త్రీగా అన్నారట. సాధు శ్రేష్ట కండు మహర్షి 10,000 సంవత్సరాల తపస్సు అంతా కేవలము బ్రహ్మలోచ్య సాంగత్యంలో పడి నాశనం చేసుకున్నాడన్నో, బ్రహ్మలోచ్య తన దారిన తాను వెళ్ళిపోయాక ఈ అమ్మాయిని నువ్వు పెంచానంటున్నావు ఆ సంతానాన్ని, ఋషి ఏమయ్యాడు, ఆయన భ్రష్టుడైన వాడు అలాగే ఉండిపోయాడా, ఏమైనా బాగుపడ్డాడా, ఆయన కథ తెలుసుకోవాలని కోరికగా ఉంది. కాబట్టి ఆ కథ కూడా మాకు చెప్పు. తత్రైకాగ్రమతిర్భూత్వా చకారారాధనం కరే. తన తపస్సు క్షీణించిపోయిందని తెలుసుకున్నటువంటి ఆ మహర్షి తన జీవితం అంతా మళ్ళీ సంపాదించాలి, కష్టపడి తపస్సు చేసి శక్తిని పొందాలి, జ్ఞానాన్ని పొందాలనుకున్నాడు. అనుకుని పురుషోత్తమ క్షేత్రము అని ఒక క్షేత్రం ఉన్నదట, ఆ క్షేత్రం దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి బదరీవనం దగ్గర కొంచెం దగ్గరలో ఉన్నదనట, బదరీ క్షేత్రానికి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉండే పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాడు. అది 100కి 100 కోళ్ళు విష్ణువు నివసించే స్థలం. నిరంతరం భగవంతుడైన వాసుదేవుడు ఆనందంతో ఎవరూ పిలవకపోయినా అక్కడ ఉండడానికి ఇష్టపడతాడట. అంత పవిత్ర ప్రదేశం గనక దానికి పురుషోత్తమ క్షేత్రము అని పేరు వచ్చింది. అక్కడికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి. పవిత్రంగా స్నానం చేసి జడలన్నీ తీసేసి ముండనం చేయించుకుని, శిరస్సు ముండనం చేయించడం వల్ల సగం దోషాలు పోతాయన్నారు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి, ఎక్కడైనా ఒకసారైనా అని శాస్త్రం. తీర్థోపవాస కర్తవ్య, తీర్థయాత్రలకు వెళ్ళాక ఉపవాసం చేయాలి అక్కడ ఒకరోజైనా. సరే యాత్రకి తీసుకెళ్ళినవాడు గొప్పవాడైతే రోజు ఉపవాసం చేయిస్తాడు, అది వేరే విషయం. కానీ వీడు కనుక ఒక జీవితంలో ఒకసారైనా ఉపవాసం చేయాలి వెళ్ళాక. శిరసో ముండనానిచ, తల కూడా గుండు చేయించుకోవాలి. అయ్యి బాబాయ్, బంగారంలా జుట్టు జుట్టండి, గుండు చేయించుకుంటే అందంగా ఉండనేమో అంటే దిక్మానందం ఇవాళగా రేపైనా వస్తుంది. కానీ అక్కడ ముండనం చేయించుకుంటే ఏమిటి లాభము? శిరోగతాని పాపాని అంతి ముండనతో కథ. పాపములన్నీ మనం చేసేవి ఈ శిరస్సుని, అంటే శిరస్సు అంటే ఈ తలకైన జుట్టును ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకని ఎప్పటికప్పుడు గుండు చేయించుకోవడం ద్వారా కొంత పాప ప్రక్షాళన అవుతుంది. ఎక్కడ? క్షేత్రాల్లో. ఇక్కడికి వెళ్ళి ఈ సెలూన్లో టిక్కటిక్కన్ లాడిస్తే దానివల్ల మాత్రం పాప ప్రక్షాళన కాదు. అందువల్ల తీర్థయాత్రల యందు వెళ్ళినవాడు మగవాళ్ళకి చెప్పారు, ఇది స్త్రీలకు మాత్రం చెప్పాలి. ఏదైనా కారణం చేత మొక్కుకుంటే తప్ప తక్కిన కాలములలో స్త్రీలు ముండనం చేయించుకోరాదు. ఈ విధంగా శిరోముండనం చేయించుకుని పాపం తొలగించుకోవడం కోసం ఈయన పురుషోత్తమ క్షేత్రం ఎలాగో వెళ్ళాం కదా, ఇంతకాలం నేను భ్రష్టుండయ్యా, ఈ పాపం పోవాలని శిరస్సుని ముండనం చేయించుకున్నాడు. ఆ తర్వాత ఏకాగ్ర చిత్తుడు ఒక మంచి బండరాయిని చూసుకున్నాడు. పగలు సూర్యుడి వేడికి కాలిపోతూ ఉండేది రాయి, అయినా దాని మీదే కూర్చునేవాడ. రాత్రి మంచుకి చలి వణికిపోయేది అక్కడ, అయినా లెక్క చేసేవాడు కాదు. ఇక వర్షాకాలం వస్తే వర్షాలు విపరీతంగా కురుస్తూనే ఉండేవి, లెక్క చేయలేదు ఆయన. బ్రహ్మపారమయం కుర్వన్ జపం ఏకాగ్రమానస ఊర్ధ్వబాహు మహాయోగి స్థిత్వాసౌ భూపనందనాహ. ఆ మహాయోగి ఏకాగ్ర చిత్తుడై ఇక మనస్సునంతా లగ్నం చేసేసాడు, అన్నీ మరిచిపోయాడు. బ్రహ్మపారమంత్రము అని కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ బ్రహ్మపార మంత్రాలు ఏంటంటే ప్రాయశ్చిత్తం కోసం జపిస్తూ చేతులు రెండు పైకెత్తి ఊర్ధ్వబాహుడు అంటారు, ఇలా రెండు చేతులు పైకెత్తి కఠోర తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేశాడు. అనగానే కథ వింటున్న ప్రచేతసులు అన్నారు కదా, బ్రహ్మపారం మునే శ్రోతుం ఇచ్చామ పరమం స్తవం. మహాత్మ చంద్ర, నువ్వు కూడా భగవంతుడివి, సూర్యచంద్రులు మాకు ఇద్దరు రెండు భగవత్ స్వరూపాలు, ప్రత్యక్ష దైవానివి. ఇంత గొప్ప కథ చెబుతున్నావు, ఆ బ్రహ్మపార మంత్ర శ్లోకాలు ఏమిటో కూడా వివరించు. ఆ పరమస్తోత్రం వింటాం, తరిస్తాం. అంతటి మహర్షి కండు మహర్షి భ్రష్టత్వాన్ని విడిచి ఆనందం పొందడానికి, సిద్ధి పొందడానికి ఆచరించిన, చేసిన ఆ స్తుతి శ్లోకాలు కూడా మాకు వినిపిస్తే విని మా జీవితాలు ధన్యం చేసుకుంటాం అనగా, అయితే చెబుతున్నా వినండి, సోముడిలా అన్నట్ట. ఆ శ్లోకాలు ఇవి విను. పారం పరం విష్ణుర పార పార పర పరేభ్య పరమార్థ రూపీ సబ్రహ్మ పార పర పార భూత పర పరాణామపి పార పార సకారణం కారణతస్తతోపి తస్యాపి హేతు పరహేతు హేతు కార్యేషు చైవం సహకర్మ కర్తృరూపైరశేషైరవతీహ సర్వం బ్రహ్మ ప్రభుర్బ్రహ్మ ససర్వభూతో బ్రహ్మ ప్రజానాం పతిరచ్యుతోసౌ బ్రహ్మావ్యయం నిత్యమజం స విష్ణు అపక్షయాద్యైరఖిలైరసంగి బ్రహ్మాక్షరమజం నిత్యం యథాసౌ పురుషోత్తమః తథా రాగాదయో దోషాః ప్రయాంతు ప్రశమం మమ. ఏతద్ బ్రహ్మ పరాఖ్యం వై సంస్తవం పరమం జపన్ అవాప పరమాం సిద్ధిం సతమారాధ్య కేశవం. ఈ విధంగా నాలుగు శ్లోకాలలో వాళ్ళు స్తోత్రం చేశారు. ఆ నాలుగు శ్లోకముల యొక్క మంత్ర సారాంశం ఏమిటంటే, శ్రీ విష్ణు భగవంతుడు సంసార మార్గము యొక్క చిట్ట చివరి లక్ష్యం. ప్రతివాడు పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక లక్ష్యంతో నడుస్తాట. ఒక్కొక్కడికి ఒక్కో లక్ష్యం. చిన్నప్పుడు పెద్దవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, కనీసం టికెట్ కలెక్టర్ అని అవ్వాలి, బిల్ కలెక్టర్ అని అవ్వాలి, ఏదో కోరికలు ఉంటూ ఉంటాయి, ఆ లక్ష్యాలు సాధించాలి అని. ఇలాగ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక లక్ష్యం సాధించాక అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, భగవంతుడైన వాసుదేవుని పాదపద్మములు ఆశ్రయించుట అంతిమ లక్ష్యం. అందుకని దీనికి ఏమన్నారు, బ్రహ్మపార స్తోత్రం అన్నారు. మహానుభావుడైన ఆ వాసుదేవుణ్ణి చేరడమే అంతిమ అవధిగా ప్రతి జీవికి ఉండాలి. ఆ వాసుదేవుడి యొక్క చిట్ట చివరి శక్తి ఎంత ఉన్నదో ఎవరికీ తెలియదు, కానీ తన చిట్ట చివరి వరకు కూడా మనిషి ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయనే పరస్వరూపుడు, ఆకాశం మొదలుకొని సమస్త రూపాలు ఆయనే. ఆయన సత్యస్వరూపుడు, అనంతుడు, మహాత్ములను ఆదరించే భగవంతుడు. ఆయనను తపోనిష్టతో మాత్రమే పొందగలుగుతాం, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి పొందవచ్చు. ఆ పరమాత్ముడు అనాత్మ ప్రపంచము అనే రెండింటికి అతీతుడు, ఆత్మస్వరూపాన్ని తనలో కలుపుకునే పరమాత్మ స్వరూపుడు. ఇంద్రియాలకు కనిపించని వాడు, ఈ కంటికి కనిపించడు. అందుకే అర్జునుడు కూడా విశ్వరూపం చూపిస్తే ఆ చూడలేడు, అందుకని ప్రత్యేకమైన కళ్ళు ఇచ్చాట ఆయన, వేరే కళ్ళు. అటువంటి పరమాత్ముడు ఆయన. భక్తులకు మాత్రం కావాలని స్వల్పమైన కాంతి రూపంతో కనిపిస్తాడు. అందుకే ఆయన చూడగలుగుతున్నాడు భక్తుడు. కృష్ణుడు అర్జునుడు ఉత్తప్పుడు చూడగలిగాడంటే ఆ భగవంతుడు ఉపసంహరించుకుని తన తేజస్సుని సామాన్య తేజస్సుతో దర్శనమిచ్చాట. అదిగో అటువంటి సామాన్య తేజస్సుతో కనిపిస్తూ కూడా ఈ సృష్టికి అతీతమైన మహాతేజోమయ స్వరూపుడవైన నీకు నమస్కారం. నీవు పంచభూతాలు, పంచభూతాలకి కారణము తామసము అహంకారము మొదలైన తత్వాలు, వీటన్నిటికీ తీయవలసిన మహత్తత్వము ప్రధానతత్వము అన్నీ నీవే. సమస్త కర్మ కర్త సమస్తము నీవే. అటువంటి నిన్ను మేము స్తుతిస్తున్నాం. నువ్వే పరబ్రహ్మస్వరూపుడి, నీవే ప్రభువు, నీవే సర్వ జీవస్వరూపుడివి, సకల ప్రజాపతి రక్షకుడవు నీవు. ఓ పరబ్రహ్మస్వరూపుడా, అక్షరం అజం అన్నారు, నీవు అక్షరుడవు, నాశనము లేనివాడివి. అజం పుట్టుక లేనటువంటి నిన్ను మేము స్తోత్రం చేస్తున్నాం. నిత్యం ఎల్లప్పుడూ ఉంటావు నీవు, ఇవాళ ఉండి రేపు పోయేవాడివి కాదు. యథా అసౌ పురుషోత్తమ, ఓ పరమాత్మ, నీవు ఎటువంటి వాడు అంటే సమస్త వికారాలకు అతీతుడమైన పురుషోత్తముడు, అటువంటి నీకు నమస్కారం. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించి ఉండేవాడు, జిష్ణువు అంటే ఎప్పుడు జయమే తప్ప అపజయం ఎరగనివాడివి, అటువంటి విష్ణు స్వరూపుడు జిష్ణు స్వరూపుడవైన నిన్ను స్తుతిస్తున్నాం. నిత్యము అనురక్తి భక్తి ముక్తి కోరుకుంటూ స్తోత్రం చేస్తున్నాం. నా అనురాగము మమకారము ఉద్రిక్తత మొదలైన దోషములన్నీ శాంతించుగాక. ఈ విధమైన బ్రహ్మపార స్తోత్రాన్ని పరమస్తోత్రాన్ని ఆయన జపించుకుంటూ కేశవుణ్ణి ఆరాధించాడు. అప్పుడు కేశవుడు 100 సంవత్సరాలు ఆరాధించగానే ప్రత్యక్షమయ్యాడట. అనేక బాహూధర వక్రనేత్రుడే ప్రత్యక్షమయ్యాడు. అనేక బాహువులు, ఎన్నో ఉదరాలు, అనేకమైన హస్తాలు, ఎన్నో పాదాలు, ఇలా విశ్వరూపుడి దర్శనమిచ్చాడు. ఆ మహారూపాన్ని చూచి పాదాల మీద పడిపోయాట. ఈ స్తవము వల్ల ఆ రూపం పొందాను, ఆ రూపం చూసిన తర్వాత ఇక వాడికి విముక్తి, మనస్సులో కోరికలు తీరకపోతే ఏమవుతాయి అనుకుని ఆ మహానుభావుడు పాదాల మీద పడి, స్వామి నన్ను అనుగ్రహించావా, ఇతపూర్వం చేసిన తపస్సు అంతా ధ్వంసమయ్యిందనుకుని జపం చేశా, కానీ 100 ఏళ్లకే ప్రత్యక్షమయ్యావు, ఇంతకు పూర్వం 10,000 సంవత్సరాలు ఉన్నట్ట. కానీ ఎందువల్ల అంటే ఎంత తపస్సు చేసినా బలవంతంగా ఇంద్రియాలు నడిచాడు కానీ మనఃపూర్వకంగా అణుచుకున్నవి కావవి. అందువల్లే సంసారంలో ఉండి తర్వాత ముక్తి పొందడానికి ప్రయత్నించేవాడు తొందరగా మోక్షం పొందుతాడు. హఠాత్తుగా చిన్నప్పటి నుంచి సంసారం పొందాలనుకున్నా ఇంద్రియములు అందుకు సహకరించవు. అందువల్ల మధ్యలో భ్రష్టత్వం పొందే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం తొలగింది కనుక భక్తి తొందరగా కుదిరింది. తొందరగా నీ దర్శనం చేసుకోగలిగా, నీవు ప్రత్యక్షమయ్యావు, నన్ను అనుగ్రహించావు అని పాదాల మీద పడ్డాట. ఆయనకి పరమసిద్ధిని ఇచ్చాటండి ఆయన. అవాప పరమాం సిద్ధిం సతమారాధ్య కేశవం. ఆ కేశవుణ్ణి పురుషోత్తముణ్ణి ఆరాధించి ఆయన దర్శనం పొంది మహాసిద్ధిని పొందాడు. ఇక మళ్ళీ భూలోకానికి తిరిగి రాలేదు ఆయన. ఈ కథ ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు సహ కామదోషై అఖిలై ముక్త ప్రాప్నోతి వాంఛితం. సమస్తమైనటువంటి హరిషడ్వర్గ దోషాల నుంచి బయటపడతాడు. వాంఛితమైన కోరికలు తీర్చుకోగలుగుతాడు. మనస్సులో ఉండేటటువంటి కోరికలన్నీ వాడికి తక్షణం తీరుతాయి అని సోముడు చంద్రుడు ఈ కథని చెప్పి, ఇదిగో ఈ అమ్మాయి మారిష, ఈ అమ్మాయినికి వివాహం చేసుకోండి. ఈ అమ్మాయికి కూడా ఒక పూర్వజన్మ కథ ఉన్నది. ఎందుకంటే 10 మందికి కలిపి ఒకే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తావేమిటి అని నీకు అనుమానం రావచ్చు. ఓ ప్రచేతసులారా, మీ అందరికీ ఒక్క స్త్రీ భార్య అవ్వడానికి గల కారణం కూడా చెబుతున్నాను, ఇంతకు పూర్వపు కథ చెబుతున్నా వినండి. ఇయంచ మారిష పూర్వం ఆసీద్యాతాం ప్రవీమివః కార్యగౌరవమేతస్యాః కథనే ఫలదాయివః. ఈ మారిష పూర్వజన్మలో ఎవరు? ఆవిడ మీ 10 మందిని పెళ్లి చేసుకునే భాగ్యానికి ఎలా నోచుకున్నది అది చెబుతాను. ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల మీకు తండ్రి యొక్క వరం సిద్ధిస్తుంది, గొప్ప సంతానం కలుగుతారు, మంచి పిల్లల వల్ల మంచి పేరు వస్తుందిట. ఎప్పుడు కూడా ఈ సృష్టిలోనూ సంతానం ఉత్తమ అయితే ఆ ఉత్తమ సంతానం వల్ల ఉత్తమ ఖ్యాతి వస్తుంది, నీచ సంతానం వల్ల నీచ సాంగత్యం వల్ల సర్వం భ్రష్టమైపోతుందన్నారు. అందువల్ల సరైన కుమారుడు ఒక్కడు కాదు, వంశానికి మొత్తాన్ని పేరు నిలబెట్టేవాడు ఒక్కడు కాదు, మీకు ఉత్తములు కలుగుతారు. ఈ సాధ్వి పూర్వక జన్మలో ఒక మహారాజ్ఞి, ఒక రాణిగారి ఈవిడ. ఆ జన్మలో మహా ఐశ్వర్యంతో ఉండేది పాపం.
ఆరాధితస్తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాంగతః వరం వృణీష్వేతి శుభేశాచ ప్రాహాత్మవాంఛితం.
ఆవిడకి పాపం పుత్ర సంతానం లేకపోయింది. పుత్ర సంతానం కోసం విష్ణుమూర్తిని ఆరాధించింది. విష్ణుమూర్తి ఆవిడకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకుంటే ఆవిడ కంగారు పడింది, నాలిక తడబడింది, మాట బయటికి రాలేదు. అలా చూస్తూ ఉండిపోయింది స్వామిని. ఇంతలో స్వామి మాయమైపోయాడు. ఏమిటో అనుకుని ఇంటికి వెళ్ళేసరికి, అదే యోగం అంటే, ఆవిడ భర్త చచ్చిపోయి ఉన్నట్ట, అందుకే ఆవిడ వరం కోరుకోలేకపోయింది. పెళ్ళి అయినటువంటి కొద్ది కాలానికే భర్తని కోల్పోయింది. బాల్య విధమైపోయింది పాపం, నితంతం అయిపోయింది. అప్పుడు ఎంతో దుఃఖించింది. అహో, ఏమిటి ఈ జీవితం? భగవంతుడైన వాసుదేవుణ్ణి ఆరాధించాను, ఆయన ప్రత్యక్షమయ్యాడు, సంతానం కోరుకుంటే నా భర్త బతికేవాడేమో, దురదృష్టవంతురాల్ని, ఏమీ కోరుకోలేకపోయాను. అసలు విష్ణు దర్శనమయ్యాక కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది నాకు అని బెంగగలిగింది పాపం. ఆ పూర్వజన్మ కర్మ బలీయమైన కర్మను అనుభవించి తీరాలి అని ఎవరైనా తప్పదనే విషయం ఆవిడకు మరుగున పడిపోయింది. పడిపోయి దుఃఖిస్తూ గుండెలు బాదుకున్నది. ఇంతలో ఏడుపు ఏడుపు ఏడుపు, ఒకరోజు రెండు రోజులు కాదట, ఏడాది ఏడ్చింది పాపం. ఆఫ్టర్ 1 ఇయర్ అక్కడికి నారద మహర్షి వచ్చాడు. టింగ్ టింగ్ అంటూ ఆయించుకుంటూ మహతి అనే వేణతో వచ్చాడు. ఈవిడ లేచి నమస్కారం చేసి కూర్చోబెట్టి, నా భర్త ఎందుకు పోయాడు, అసలు ఎందుకు బాల్యవితంతునయ్యాను అనగా, అమ్మ పూర్వజన్మలో శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని కాలితో తన్నిన ఒక దోషం ఉన్నది. ఆ దోషం వల్ల ఈ జన్మలో విష్ణువు ప్రత్యక్షమైనా ఆయన వరం కోరుకోలేకపోయావు. అన్నిటికీ మించి పూర్వజన్మలో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళని విడదీసావు నువ్వు. ఎవడు దంపతుల్ని విడదీస్తారో అటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపం పొందుతారట. దంపత్యో ప్రీతిభేదనం, దంపతులకు ఎప్పుడు కూడా ఎడబాటు కలిగించకూడదు. భార్యాభర్తలు తగాదులు మనం దూర్చి వాడితేనే విడగొట్టకూడదు, అది మహాపాపం అన్నారు. నిద్రాభంగ, నిద్రపోతున్న వాడిని భంగం చేయకూడదు. కథాచ్ఛేద, మంచి పురాణం జరుగుతూ ఉంటుంది, ఆ పురాణం కథను మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. భయని వైకి పెట్టి అక్కడి నుంచో ఓ టేప్ రికార్డర్ పెట్టు, అది వాళ్ళు విడదీసి పుణ్యం కట్టుకుంటారు. తర్వాత ఆ శిశుమాతృ విభేదశ్చ, తల్లిని కుమారుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో, తల్లిదండ్రులు అంటే పరమ పూజ్య దైవాలండి, ఇవాళ ఏదో కారణం చేత మధ్యలో పెళ్లి చేసుకున్నాడు కదా అనని ఆ పెళ్ళాం మాట విని సొంత తల్లిని ఏ దుర్మార్గుడైనా తిడితే అటువంటి వాడు నరకాల పాలవుతాడు, పుచ్చిపోతాడట. ఏ పరిస్థితుల్లో తల్లికి అపఖ్యాతి తేకూడదు, తల్లిని అవమానపరచకూడదు. తల్లిదండ్రులను భక్తిగా చూస్తే వాడు సాక్షాత్తు వైకుంఠం పొందినట్టేట. దుర్మార్గులు నీచులైన తల్లిదండ్రులైనా ప్రేమగా చూడాలి అంటే ఇక మామూలుగా మళ్ళాంటి వాళ్ళని తల్లిదండ్రులను ప్రేమగా చూసి తీరాలి అన్నారు. ఎంత వచ్చినా సరే సరే, కోడలంటే కూడా అత్తగారు సొంత తల్లితో సమానం అన్నారు. కన్న తల్లిదండ్రులు ఎలాగో తల్లిదండ్రులే, కానీ ఇక్కడ భర్త అనే రూపంలో ఒక మహాప్రసాదాన్ని ఇచ్చిన కారణం చేత అత్తగారు కూడా తల్లితో సమానం. ఆవిడ్ని కూడా మహాప్రీతిగా చూడవలసిందే. ఆ పళంగా నాది నాదే అత్తా నువ్వు బయటికి పో అని అత్తగారు తప్పేళ్ళ చెంబు పుచ్చుకుని బయటికి విసిరేశారు అనుకోండి, ఆ కోడలు కూడా ఇలాగే వచ్చే జన్మలో భర్తృవియోగం పొందుతుంది. అదిగో పూర్వజన్మలో అలా ఇంటి పాపాలు ఎన్నో చేసిన కారణం చేత ఈవిడికి భర్తృవియోగం కలిగిందిట. ఆ విషయాన్ని నారదుడు చెప్పాడు, అమ్మా చిన్నప్పుడే నీ భర్త అందుకు పోయాడు, నా భర్తను నాకు బతికించకపోతే నేను చచ్చిపోతానండి అంది నారదుడితో ఆవిడ. అనగానే నారదుడు అన్నాడు, నీ భర్తను తప్పనిసరిగా బతికించిస్తానమ్మా, కానీ ఒక షరతు చెప్పండి చెప్పండి. నా భర్తను బతికిస్తానని మీరు మాటిచ్చారంటే మీరు ఏ షరతు పెడితే ఆ షరతును ఒప్పేసుకుంటాను, మీరు ఏం చెబితే చేసేస్తాను నేను అన్నదట. అంతకంటే ఆనందమా? వెంటనే ఏమీ లేదు, మీ ఊళ్ళో ఏదో ఒక ఇంటి నుంచి గుప్పెడు ఆవాలు పట్టరా, ఆవాలు గుప్పెడు తీసుకురా, ఆ ఆవాలు తేగానే నీ భర్తను బతికిస్తాను. హాయ్, ఆవాలు గుప్పెడు ఏంటండి, ఇంకా కొంచెం తెస్తానండి అందుట. అక్కడే చిన్న కండిషన్ అమ్మా, ఏ ఇంట్లోనూ చావు ఉండకుండా ఉండాలి, ఎవడో ఒకడు కావకుండా ఉన్న ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లోంచి మాత్రం గుప్పిడి ఆవాలు పట్ట నీ భర్తను బతికిస్తానన్నాడు. ఆనందంగా వెళ్ళిపోయి ఇవిడ పక్కింటి వాళ్ళని తలుపు తట్టింది. ఏమండి ఏమండి, మీ ఇంట్లో గుప్పిడి ఆవాలు కావాలండి అని. ఇస్తామమ్మా, దానికి వందులే, నువ్వు మంచిదని అన్నారట. అలా కదండి, మీ ఇంట్లో ఎంతో పూర్వం ఎవరో చావకుండా ఉంటేనే నాకు గుప్పిడి ఆవాలు కావాలందిట. 10 ఏళ్ల క్రితం మా తాత పోయాడండి, 5 ఏళ్ల క్రితం బామ్మ పోయిందండి, 7 ఏళ్ల క్రితం వాడెవడో పోయాడండి, ఇలాగా చెప్పుకొచ్చారు. చిచ్చి అనుకుని మీ ఇల్లు కుదరదమ్మా అని ఇంకో ఇంటికి వెళ్ళింది. ఆ రోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ప్రతి గడప తట్టడం, టింగిటింగిన కాలింగిదలు నొక్కడం, మీ ఇంట్లో ఎవరూ పోలేదా అండి అని అడగడం, డైరెక్ట్గా వెళ్ళి ఎల్ఐసి ఏజెంట్లాగా. అంచేత మీ ఇంట్లో ఎవరూ పోలేదా అని అంటే, అబ్బెబ్బెబ్బే అలా ఎవ్వరూ పోకుండా ఎలా ఉంటారమ్మా, అంచేత సహజం అది అన్నారట. అందుకని ఎల్ఐసి ఏజెంట్ అన్నాను. ఎల్ఐసి ఏజెంట్లు ఎవరినో ఉంటే దండయాత్రకు రాకండి. వీళ్ళు ఏమిటంటే యాక్సిడెంట్ల బెనిఫిట్లు అవి ఉంటాయంటారు. మా ఇంట్లో చావు ఉంటుందని గయ్యం లేవక్కర్ల, ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో చావు తప్పదు, కాబట్టి డైరెక్ట్గా నిజం చెప్పి ఉత్తమోత్తముడు ఎవడయ్యా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం తెలిసిన మహానుభావుడు ఎల్ఐసి ఏజెంట్ అదనమాట. సరే ఏమిటి చెప్తున్నానంటే, ఈ తల్లి సాయంత్రం దాకా తిరిగి 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 విసిగెత్తిపోయింది, ఏ ఇంట గుప్పిడి ఆవాలు దొరకలేదు, ఎందుకంటే ఎక్కడో తోట చావు ఉన్నది. అప్పుడు ఆవిడకి అర్థమయ్యింది, ఈ నారదుడు నన్ను చాలా తెలివిగా పంపించాడు. ఏ ఇంటికి వెళ్ళినా 10 రోజుల క్రితం ఒకళ్ళు, 7 ఏళ్ల క్రితం ఒకళ్ళు, 10 ఏళ్ల క్రితం ఒకటి, చావు ఏడుపు లేని ఇల్లు లేదు. అంటే ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదనే ఒక మహత్తర సత్యం తెలియజెప్పాడు నారదుడు. అసలు భర్తను బతికించే ఉద్దేశానికి లేదు, భర్తను ఎవడు బతికిస్తాడు, పోయిన వాడిని. ఈవిడికి అర్థమైపోయి వెంటనే వచ్చి నారదుడికి నమస్కారం చేసింది. మహాత్మా, ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ప్రతి ప్రాణి పుట్టాక చచ్చి తీరాలి, అశాశ్వతమైన ఈ శరీరాన్ని ఎంత బతిమాలుకున్నా బ్రతకదని, ఎప్పటికో అప్పటికి మృత్యువు తప్పదని నీ వల్ల తెలిసింది. ఏ ఇంటికి వెళ్ళినా మృత్యు ఉన్నది, అందరూ ఏడుస్తున్నారు, సంతోషంగా లేరు. ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది, ఇక నాకు బెంగపోయింది, కానీ నా మనస్సులో మోక్షం పొందాలనే కోరిక పెరిగింది. ఆ మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలనగా, నారదుడు అసలు నేను వచ్చింది అందుకేనమ్మా అని చెప్పి ఆమెకు వాసుదేవ మంత్రాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా వాసుదేవ మంత్రం పొంది ఆమె ఆ పూర్వజన్మలో మారిష అత్యద్భుతమైన తపస్సు చేసింది. ఆరాధితస్తయా విష్ణు ప్రాహ ప్రత్యక్షతాంగత వరం వృణీష్వేతి శుభే సాచ ప్రాహాత్మవాంచితం. ఈ విధంగా తల్లి కఠోర తపస్సు చేయగా భగవంతుడు వాసుదేవుడు మహాద్భుతమైన చతుర్భుజములతో ప్రత్యక్షమయ్యట. 4 భుజాలతో అంటే వాడికి మళ్ళీ జన్మ ఉంటుందని అర్థం. ప్రత్యక్షమయ్యట ఆవిడ స్తుతించి భక్తిభావంతో ఆయన సంతోషపెట్టింది. ఆ యవమా ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఇక్కడ కూడా యోగం చూడండి, మోక్షం కావాలి అని తపస్సు చేస్తానంది నారదుడితో, కానీ తపస్సు చేసినప్పుడు కోరికలు ఆటోమేటిక్గా వచ్చేసేయటం మనసులోకి పాపం వేరు తెలియదు. అందుకని మహానుభావ భగవంతుడా, నా పూర్వజన్మ సుకృతం వల్ల నారద మహర్షి మంత్రం ఇచ్చాడు, తన మంత్ర ప్రభావం వల్ల తపస్సు వల్ల నీ దర్శనం అయ్యింది, కాదని నేను అన్ను, కానీ ఎందుకో నాలో కొన్ని కోరికలు విపరీతంగా పీడిస్తున్నాయి. భవంతు పతయ శ్లాఘ్యా మమ జన్మని జన్మని మందభాగ్య సముద్భూత విఫలాచ జగత్పతే భగవన్ పాల వైధవ్యాతు వృథా జన్మాగమీదృశి. వెంటనే ఆవిడేమంది, భగవంతుడా, ఏ జన్మలో పాపాలో చేశాను, బాల్య విధములైపోయాను, నా జన్మంతా వ్యర్థమైపోయింది, పాడైపోయింది, భర్త చిన్నప్పుడే పెళ్ళైన వెంటనే పోయాడు, ఏమో ఆ జన్మలో తెలుసో తెలియదు. అయినా మానవులు అన్నాక జన్మెత్తాక ఏదో తప్పు చేయకుండా ఎవరుంటాం, ప్రతి ఒక్కళ్ళో ఏదో దోషం ఉంటుంది, ఆ దోషాన్ని క్షమించి పెడితే వాడు దేవుడట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత చంపదగిన ఎంత దోషం చేసినా దాన్ని క్షమించగలిగితే దేవుడు, క్షమించలేకపోయినా ద్వేషం పెంచుకోకుండా ఉంటే వాడు మనిషి, విపరీత ద్వేషం పెట్టుకుంటే వాడు దానవుడు, ఇంకా ఇతరులకు అనవసరంగా హాని చేస్తే వాడిని ఏమనాలో ఎవరికి తెలియదు అంటాడు. భర్తృహరి సుభాషితాల్లో ఒక మాట అన్నాడు, తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్. సజ్జనులంటే ఎవరు, తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారట వాళ్ళు. వాడికి రైలు వెళ్ళిపోతున్నా సరే పక్క వాడిని రైలు ఎక్కిస్తారు పాపం, వీడికి టికెట్ కాస్త క్యాన్సిల్ డీలో వాడు రైలు వెళ్ళిపోతుంది. ఇది సజ్జనుల యొక్క గొప్పతనం, తమ పని పాడు చేసుకుని ఇతరులకు ఉపకారం చేస్తారు. తమ కార్యంబు ఘటించుతున్న పరహిత అర్థ ప్రాపకుల్ మధ్యముల్, మధ్యములు అంటే తమ పని చేసుకుంటూ ఇతరులకు ఉపకారం చేస్తారు, తమ పనులు తాము చేసుకుంటారు, తమ సంపాదన సంపాదించుకుంటారు, కొంత కొంత పక్క వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు, ఇది మధ్యములు. ఎక్కువ మంది లోకంలో తమ పొట్ట చూసుకుని పక్కవాడికి కూడా కాస్త ముద్ద పెడతారు, ఇలా మధ్యములు అటు వెళ్ళు. తమకై అన్యహితార్థఘాతుక జనులు దైత్యుల్, తమ సొంత పని కోసం ఇతరుల పని తగలేసేవాడు ఉన్నాడే వాడు రాక్షసుడేక. అయ్యి బాబాయ్ పక్కవాడికి ఉద్యోగం రాకుండా పోవాలి అంటే వాడు అసలు డిఎస్సి పరీక్ష రాయకూడదు అనుకుంటారు, అనుకుని వాడి పరీక్షకు వెళ్ళిలో వాడు హాల్ టికెట్ చింపేస్తారు, ఏదో చేస్తారు వాడిని, వాడి పని పాడు చేసి వీడు బాగుపడతట. ఇది వాళ్ళని ఏమంటారు, రాక్షసులు అంటారు. వృథాన్యార్థ భంగముగా వించడు వారలవ్వరు ఎరుంగం శక్యమేరిగి, తమ పని కోసం ఇతరుల పని పాడు చేసినా పర్వాలేదు కానీ అనవసరముగా ఇతరుల పనులు పాడు చేస్తారట కొంతమంది, అది ఎందుకో తెలియదు వాడికి, అదొక ఆనందం. వాళ్ళకి అసలు ఏం పేరు పెట్టాలో ఈ సృష్టిలో పేరు లేదట. అనవసరముగా ఇతరుల పని పాడు చేసేవాడు ఒకగంది, వాడిని ఏమన్నారో ఎవరికీ తెలియదు. అంచేత భగవంతుడా ఏదో తప్పులు చేస్తాం కానీ ఆ తప్పులు క్షమించు, నా జన్మకి అర్థం కయ్యింది, ఈ జన్మలో వచ్చే జన్మలో అయినా నాకు మంచి సంతానం కావాలి, ఆ సంతానం వల్ల నేను పేరు పొందాలి, సంతానం లేకపోతే వచ్చే బాధ అంతా ఇంత కాదు. అంచేత ఉత్తమ సంతానం కలగాలి, అందుకని నాకు ఒకళ్ళిద్దరు కాదు పతులు కావాలి అందుకే బాబు, భర్తలు కావాలి అందుకే కంగారులో, భర్త కావాలనుకుండా పతి 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 అని 10 times ఒకసారి కాదు 10 times అంది, నన్ను అనుగ్రహించండి, ప్రశంసనీయులైన పతులు కావాలి. ఆ పతులు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి, కులం శేలం వయస్సత్యం దాక్షిణ్యం క్షిప్రకారిత అవిసంవాదిత సత్వం వృద్ధ సేవ కృతజ్ఞత రూపసంపత్ సమాయుక్త సర్వస్య ప్రియదర్శనా అయోనిజాచ జాయేయం తత్ప్రసాదాదోక్షజ. ఓ అధోక్షదుడా, నాకు రాబోయే జన్మలో అత్యద్భుతమైన భర్త ఎలాంటి భర్తలు లభించాలి అంటే కులం శీలం వయస్సు సత్యం దాక్షిణ్యం మంత్రశక్తి సమస్త క్రియాశక్తి వేగంగా తెలివితేటలతో అర్థం చేసుకునే శక్తి మరి మాట అన్నాగా తిరగని శక్తి పెద్దవాళ్ళని సేవించే లక్షణం కృతజ్ఞత ఇటువంటి అత్యద్భుత గుణములతో నిండిన సుందర రూపం కలిగిన మహానుభావులు బలవంతులైనటువంటి కుమారులు రావాలి. ఇక వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి అంటే ఈ సృష్టిలో అవసరమైతే తల్ల కిందులు చేయగలిగేంత ఉత్తములు కావాలి. నీ అనుగ్రహంతో అటువంటి అద్భుతమైనటువంటి భర్తలు లభించాలి, మంచి సంతానం కూడా లభించాలి. ఇలా ఆ ఉద్రిక్తతతో ఆవిడ కోరుకున్నది, మోక్షం కోరుకోలా. అదే కర్మ పరిపక్వం కానీ మోక్షం కోరుకోలేరట. భగవంతుడు విష్ణుదేవుడు ప్రత్యక్షమైతే కూడా ఒక ఆయన ముక్కుపడి డబ్బా కోరేట వెనకటి వాడు, అది వాడి యోగం, అది పూర్వజనుల ముక్కుపడి చెక్కడం ఉంటుంది. ఆ బుద్ధనుకున్న ఏమిటో తెలియదు కానీ ఆ వాసనలే అలా కోరుకోమరిస్తే. ఈయనెవరు మన ఆదిపట్ల నారాయణ దాస్ గారు మైసూరు వెళ్ళి మైసూరు మహారాజు గారికి హరికథ చెప్పాడు. మహారాజు గారు ఏం కావాలో కోరుకోమన్నారట. పాపం ఈయన గవుక్కుని కంగారులో బుట్టెడు బెంగళూరు వంకాయలు ఇప్పించండి మహారాజా, బెంగళూరు వంకాయలు కూర ఎంత బాగుంటుందో అన్నట. రాజుగారు కూడా పాపం ఆ పుట్టుడు బెంగళూరు వంకాయలు ఇచ్చి పంపించేశాడు. రాజుగారు కూడా అటువంటి వాడు, వీడు పిచ్చాడేదో కోరుకున్నాడు రా బుట్టెడు వంకాయలు అనుకుని బుట్టెడు వంకాయలు ఇచ్చి పంపిస్తారా, ఆయన అలా పంపించాడు, ఆయన దాతృత్వం అది. కాబట్టి ఎందుకని చెబుతానంటే రేపు పొద్దున ఎప్పుడైనా మీరేం కావాలి గురువు గారిని కోరుకోమంటే నేను పొరపాటున ఏదైనా కోరుకోలేకపోతే మీరు మర్చిపోకండి అని చెప్పడం కోసం. అంచేత ఆ తల్లి కేవలం సంతానము భర్తల్ని మాత్రం కోరుకున్నది. ఆ తరువాత ఆ సోమదేవుడు ఇలా అన్నాడు, ఆ తల్లి అలా కోరుకున్నాక మరణం చెందింది. వరదాయకుడు పరమేశ్వరుడు దేవాదిదేవుడు హృషీకేశుడు ఆ తల్లిని ఆశీర్వదించాడు గనక ఆ తల్లికి ఇదో ఈ జన్మలో మారిష రూపం వచ్చింది. సాక్షాత్తు దేవదేవుడు భగవంతుడు ఆవిడికి ఇలా వరమిచ్చాడు. ఏమని, భవిష్యంతి మహావీర్యాః ఏకస్మిన్నేవ జన్మని ప్రఖ్యాతోదార కర్మాణో భవత్యాః పతయోదశ. ఓ అమ్మాయి, నువ్వు ఇన్నేళ్లు తపస్సు చేసి నారదుడి వల్ల మంత్రం పొంది నన్ను మెప్పించి భర్తలు కావాలి, సంతయనం కావాలి అని కోరుకుంటే ఆ చిన్న కోరిక తీర్చనా? నీకు తీరుస్తాను. నీకు వచ్చే జన్మలో ఉత్తమ జన్మ వస్తుంది. ఆ జన్మలో మహాపరాక్రమవంతుడు, విఖ్యాతుడు, కర్మవీరులు 10 మంది భర్తలు అవుతారు. పతయో దశ, ఒక దశపతులు 10 మంది భర్తలు నీకు లభిస్తారు. వారందరూ 10 మంది రూపంలో వేరు గాని ఆత్మ ఒకటే. ప్రచేతస్సులు అని పిలువబడతారు వారు. ఆ ప్రచేతస్సుల యొక్క మహాశక్తి వల్ల నీకు బలము, విక్రమము, శౌర్యము, శూరత, మంచి శుభలక్షణాలు, దాక్షిణ్యము కలిగినటువంటి ఉత్తమ సంతానం కలుగుతుంది. అబ్బా, వంశానాం తస్య కర్తృత్వం జగత్యస్మిన్ భవిష్యతి. ఆ పుత్రుడు వల్ల, అందులో ఒక పుత్రుడు వల్ల నీకు మహత్తర ఖ్యాతి వస్తుంది. ఎందుకంటే ఆ పుత్రుడి వల్ల ఎందరో కూతుళ్ళు పుడతారు. ఆ కూతుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంశానికి పేరు తెచ్చి పెడతారు. ఒక ఆవిడ వల్ల పాములు, ఒక ఆవిడ వల్ల మనుషులు, మరొక ఆవిడ వల్ల ఇంకొకళ్ళు, ఇలా జనాలందరూ అనేక జాతులు పుట్టుకొస్తాయి. దాంతో భూమండలం అంతా అనేక జాతులతో నిండుతుంది. నీవు నా అనుగ్రహం పొందావు. గుణసంపన్నులు, సుశీలురు అయిన మనుష్యులను సృష్టించబోతున్నావు. ఓ వెర్రిదానా, ఇంతోటి దానికోసం అంత బతిమాలుకోవాలా? ఓ విశాలాక్షి, హాయిగా వెళ్ళిపో అన్నాడు. అదిగో ఆవిడ ఈ జన్మలో ఈ మారీషగా పుట్టింది. ఆ విష్ణు అనుగ్రహం వల్ల మీ 10 మంది ఈవిడికి భర్తలు అవుతారు. మీ కడుపున మంచి పుత్రుడు పుడతాడు. కోపం ఉపశమించుకోండి. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. వృక్ష దేవతల్ని నాశనం చేయడం మానేయండి. తత సోమస్య వచనా జగృహుస్తే ప్రచేత సహ సంహృత్య కోపం వృక్షేభ్య పత్నీ ధర్మేణ మారిషాం. చంద్రుడంతటి వాడు ఇంత చక్కగా ఆ ప్రచేతసుల కోపాన్ని ఉపశాంతిపరిచి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీ కర్తవ్యం అనగా ఇక వాళ్ళ కోపం ఎక్కడుంటుంది? అందులో అసలు చంద్రుడే, ఆయన ముఖం చూస్తేనే అందరికీ ప్రశాంతత. వాళ్ళ కోపం పోయింది. పత్నిగా ఆ వృక్షపుత్రికని, మారిషని తీసుకున్నారు. ఆ 10 మంది ఆమెను వివాహం చేసుకుని సంవత్సరములకు ఒకరి దగ్గర ఉండేటట్లుగా నియమం ఏర్పాటు చేసుకున్నారు. అదిగో వారికి పుట్టిన మొట్టమొదటి కొడుకే దక్ష ప్రజాపతి. జగ్గే దక్షో మహాభాగో యః పూర్వం బ్రహ్మణో భవత్. ఒకప్పుడు ఆయన బ్రహ్మముఖం నుంచి పుట్టాడు దక్షుడు. రెండవసారి ఈ అమ్మాయి కడుపున పుట్టాడు. మూడవసారి తలకాయ పోగొట్టుకుని గొర్రె తలకాయ తెచ్చుకున్నాడు. మేకతలు అంటారు, కానీ ఆయన ఎలా కాదు, మేషముఖుడు. మేషము అంటే గొర్రె. మేషరాశికి కూడా చాలామంది మేకబొమ్మ వేస్తారు, కానీ మేషం అంటే గొర్రె, అజిము అంటే మాత్రమే మేక. గొర్రె తల అయినవాడయ్యాడు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా దక్షుడు కూడా పుడుతూ ఉంటాడు. అనేక కల్పములలో దక్ష ప్రజాపతి అనేక రూపాలు ఎత్తాడు, అనేక రకాల జన్మలు. అందులో ఈసారి ఈవిడ గర్భంలో జన్మించాడు. సతు దక్ష మహాభాగ సృష్ట్యర్థం సుమహామతే పుత్రానుత్పాదయామాస ప్రజా సృష్ట్యర్థమాత్మన. ఆ విధంగా దక్ష ప్రజాపతి ఆ మారిషకి, ప్రచేతసులకు పుట్టాడు. ఆ ప్రచేతసులకు తరువాత మరో పుత్రుడు పుట్టాడు. అదిగో ఆయనే వాల్మీకి మహర్షి. వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటాం. ప్రాచేతసులు అంటే ప్రచేతసుల యొక్క కుమారుడు అన్నమాట. వాల్మీకి కూడా ఆ వంశం వాడే. ఆ పుట్టిన తర్వాత కొంతకాలానికి మధ్యలో ఈ బ్రాహ్మణ ధర్మాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ దొంగతనంతో కాలక్షేపం చేశాడు మధ్యలో ఆయన కొంతకాలం. అందువల్ల కిరాతకుడు అన్నారు. కానీ పుట్టింది మాత్రం ఈ ప్రాచేతసులకే. తపస్సు చేసిన తర్వాత ప్రచేతసులు అని పిలువబడే ఈ మహర్షుల కడుపునే పుట్టాడు. వాళ్ళు స్వయంభూమును యొక్క కడుపున పుట్టినటువంటి ఆ ప్రజాపతి ప్రాచేతసుని యొక్క వంశంలో జన్మించి తదనంతరం కిరాతక జాతి పొంది మళ్ళీ తిరిగి మహర్షిగా మారాడు వాల్మీకి. ఇక దక్ష ప్రజాపతి ఏం చేశాడు? బ్రహ్మ యొక్క ఆజ్ఞ పుచ్చుకున్నాడు. వీరణ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన కుమార్తె అసిక్ని అంటారు. ఆ అసిక్ని పెళ్లి చేసుకున్నాడు. వీరణుని యొక్క కుమార్తె కాబట్టి ఆవిడకే వీరణి అని కూడా పేరు. అటువంటి అసిక్ని పెళ్లి చేసుకున్నాక ఎంతరో సంతానం కలిగారు. సృష్టిని సంపాదించేటటువంటి మహానుభావులు ఎందరో పుట్టారు. మొట్టమొదట స్త్రీల సంతానం కలిగింది అతనికి. అందులో 10 మంది కూతుళ్ళు పుట్టారు. ఈ 10 మందిని యమధర్మరాజుకిచ్చి పెళ్లి చేశాట. దదౌ సదశ ధర్మాయ 10 మందిని ధర్మరాజుకి, యమధర్మరాజుకి ఇచ్చాడు. తర్వాత 13 మంది పుట్టారట. కశ్యపాయత్రయోదశ, 13 కుమార్తెల్ని కశ్యప ప్రజాపతికి ఇచ్చాట. ఆ కశ్యప ప్రజాపతికి ఇచ్చిన 13 మందే వరస పెట్టి అదితి, దితి, కద్రువ, వినత, ధనువు మొదలైన వారు, మానవి మొదలైన. అందులో అదితి కుమారులంతా దేవతలు, ఆదితేయులు. దితి కొడుకులే దైత్యులు, అంటే రాక్షసులు. ధనువు కుమార్తెలే ధనుజులు. ధనుజులు వేరు, దైత్యులు వేరు, రాక్షసుల్లో మళ్ళీ సెపరేట్ కేటగిరీస్ అనమాట, ఏబిసిడీలు. అలాగే కద్రువ కుమారులు నాగులు అయ్యారు, వినతపుత్రులు పక్షులు అయ్యారు. ఇలా దక్షుడికి ముందే చెప్పినట్టుగా వాడి వంశం వల్ల అనేక జాతులు పుట్టాయి. అక్కడితో ఆగాడా. ససృష్ట్వా మనస దక్ష పంచ దసృజత సృజ దదౌ సదశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ కాలస్య నయనే యుక్త సప్తవింశతి మందవే. ఆ తర్వాత కాల పరివర్తన కోసం 27 కుమార్తెలు కన్నట్ట. అశ్విని, భరణి, కృత్తికా, రోహిణి, మృగశిరార్ద్ర, పునరుసు, పుష్యమి, అశ్లేష, మకాపుబ్బాజిత్త మొదలైనటువంటి ఆ 27 నక్షత్రాలు కూడా ఆయన పిల్లలే. ఈ 27 కూతుళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళందరూ సామూహికంగా అన్నారట, చంద్రుడి వల్లే కదా అసలు మారిషకి పెళ్ళయింది. అంత పూర్వదాకా చంద్రుడు బ్రహ్మచారి, ఆ చంద్రుడి అనుగ్రహం వల్లే కదా దక్షుడు పుట్టాడు, దక్షుడికి మేము పుట్టాం, కాబట్టి అసలు మా వంశానికి అందరికీ మూలకారకుడయ్యాడు చంద్రుడు. అంతటి అంతగాడు ఎవడుంటాడు, ఎంత బాగుంటాడో. అప్పటికి ఈ చంద్రుడికి వృద్ధిక్షయాలు లేవు, తర్వాత వచ్చే వృద్ధిక్షయాలు. అందుకని ఈ 27 అన్నారట మంచి అందంగా నిగనిగలాడిపోతున్నాడు ఆకాశంలో, ఎప్పుడు చూసినా పూర్ణచంద్రబింబం, మచ్చ కూడా లేదు, అటు అప్పటికి మచ్చలేదు పాప ఆయనకి. అటువంటి వాడిని చూసి మేము వరించాం, డాడీ డాడీ మా 27 ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేయండి అన్నారట వాడు. అనగానే ఆయన వెంటనే చంద్రుడు పిలిపించాడు, నాయన చంద్ర, నేను తపస్సంపన్నుణ్ణి, ఈ 27 నక్షత్రాలు కూడా నిన్నే పెళ్లి చేసుకుంటామని కోరుకుంటున్నారు, మరి నీకు ఇష్టమేనా అన్నట్ట. ఇష్టమే మామగారు అన్నట్ట. అయితే ఒక్క కండిషన్, 27 సమానంగా చూడాలి నువ్వు, ఎవరినైనా సరే ఏ పరిస్థితుల్లోనూ తక్కువ ఎక్కువగా చూడకూడదు, ఆ నియమానికి ఇష్టపడితేనే ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్టు. ఓ అన్నాడు ఆయన, 27 వరుసగా ఇచ్చి పెళ్లి చేశాడు. చేశాక వాళ్ళతోటి కాలస్య నయనే యుక్త సప్తవింశతి నిందవే, ఆ చంద్రుడికి ఆ 27 ఇచ్చాక వారితో కలిసి కాపురం చేశాడు. అయితే ఎందుకు ఈయన గారికి రోహిణీ నక్షత్రాన్ని చూస్తే కోపం వచ్చిందిట, ఆ ముఖం కెట్టలేదు. ఒక్కొక్కరికి ఒకటి ఎందుకు కెట్టదంటే ఏం చెప్పలేము. ఒక్కొక్కరికి ఆ స్త్రీమూర్తి అందంగా ఉన్నా కూడా వారి మీద ద్వేషం కలుగుతుంది, పూర్వజన్మ యోగాలు ఇవన్నీ. ఈయనకి రోహిణి నక్షత్రం మీద కసి కలిగిందిట, అందరూ ప్రశంసించిన ఆ మీద కూడా ద్వేషం పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు కాదు, ఎందుకంటే పూర్వజన్మలు ఎక్కడో ఉంటుంది యోగం, అది తప్పు మంద కాదు, పూర్వజన్మ కర్మయోగాలు అంటారు ఇవన్నీ. అలాగే చంద్రుడికి పాపం, ఆ రోహిణి మీద పాపం వచ్చింది. చి పో నీ మొహం చూడండి అన్నాడు. నన్ను సరిగ్గా చూడండి అంది పాపం. నేను చూడండి అన్నాడు. దాంతో ఆవిడ కోపం వచ్చింది, మా నాన్నలేడా, మా పుట్టింటి వారి ఆస్తి బోల్డ్ ఉంది అనుకుని ఇవిడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న నాన్న నన్ను అన్యాయం చేస్తున్నాడు ఈ చంద్రుడు అందిట. ఏం అల్లుడా, ఈసారి బాగానే చూసుకుంటాను అన్నట్టు. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ మామూలే, మళ్ళీ పిలిచాడు, అల్లుడా ఏమిటని, సరిగ్గా చూసుకోకపోతే చెప్పిస్తా అన్నట్టు. అబ్బే బే బే, ఈసారి జాగ్రత్తగా చూసుకుంటాను మీకు, ఎందుకని మళ్ళీ తీసుకెళ్ళాట. ఈ పట్టు తనడం కూడా మొదలెట్టాట. దాంతో ఆవిడ గొళ్ళు మండింది, నాన్న నన్ను మీ అల్లుడు కొట్టాడు చూసుకో అందిట. ఒరి మూర్ఖుడా, నా కుమార్తెల్లో కుమార్తెని అవమానపరుస్తావా, అందరూ నాకు సమానమే, ఈ కూతుర్ని బాధ పెట్టావు కనుక నీకు క్షయరోగం వచ్చుగాక, టీబీ వచ్చుగాక అని చెప్పించాడు. అప్పుడు పుట్టింది, అంతవరకు క్షయరోగం లేదు, చంద్రుడి ధర్మమా అని ఆ రోగం పుట్టింది భూలోకం. ఆ రోగంతో పాపం చంద్రుడు కాస్త నానాటికి తీసికట్టు నాగంభట్లు కనపడకుండా పోయాడు, కొద్ది రోజులకి మాయమైపోయాడు, డిసప్పియ్యాడు. అప్పుడు చాలా బాధపడిపోయారు ఎవరు, మానవులు. ఆ ఇచ్చిన శాపం చంద్రుడికి కాదు, మనుషులకి ఇచ్చినట్టయింది. ఎందుకంటే చంద్రుడు లేకపోతే వృక్షాలు, సోమలత, ఇంకా అనేక ఔషధాలు అన్నీ నాశనం అయిపోయాయి. ఇవన్నీ చంద్రుడు వెన్నెలుంటేనే పెరుగుతాయి. అప్పుడు సోమలత నశిస్తే యజ్ఞం చేసేవాళ్ళు లేకపోయారు. సోమలత అని ఒక లత ఉంటుంది, ఆ తీగ రసం తీసి ఆ రసమే యజ్ఞంలో దేవతలకు ఇస్తారు. అసలు ఆ రసమే లేకుండా పోయింది. ఆ రసం లేకపోయేసరికి దేవతలు అందరూ చిక్కిపోయారు. పాపం ఇంద్రుడు నాకు వల్ల అయిపోయాడు. దాంతో ఏమిటిది ఏ మంచి బలంగా ఇలా ఉండేవాడిని గడప పట్టకుండా ఉండేవాడిని ఎంతో పూర్వం నేను నడుస్తుంటే పర్వతాలు కదిలే ఇప్పుడు నడుస్తుంటే భూమి కూడా కదలడంలో మండపం కదలడం లేదు ఏమిటి అనుకుని ఆయన బృహస్పతి దగ్గరికి వెళ్ళాడట. గురువుగారు గురువుగారు ఏమిటిది క్షయమైపోయాను. సోమపానం లేకపోతే క్షయమైపోక ఏమవుతావు? సోమపానం ఎందుకు లేదు? భూలోకంలో యజ్ఞాలు లేవు. ఎందుకు యజ్ఞాలు చేయడం లేదు? భూలోకంలో మనుషులు మానేశారు. వెంటనే ఇంద్రుడు భూలోకానికి వచ్చి, మిస్టర్ మనుష్యులారా, ఏమిటయ్యా ఇది? యజ్ఞం మానేశారు, మమ్మల్ని చంపేస్తారా? యజ్ఞములు లేకపోతే దేవతలు ఎలా బతుకుతారు? యజ్ఞభుక్కులు వాళ్ళు అనగా పాపం వాళ్ళు అన్నారట, మేమేం చేయం, మేము అలాగే ఉన్నాం. సోమ లతలు లేవు, ఔషధాలు లేవు, చెట్లు లేవు, ఏ చంద్రుడు లేడు పైన. అసలు గొడవ ఇదా, చిట్ట చివరికి వచ్చి ఇక్కడ చేపా చేప కథలో ఉంది, ఇది ఎందుకు ఎండలేదు అన్నట్టుగా ఉంది. చంద్రుడు క్షీణించాడా అనుకుని పరుగు పరుగుని అందరూ కలిసి చంద్రుడి దగ్గరికి వెళ్ళారట. ఏమయ్యా ఇలా అయిపోయావు, ఇలా బొత్తిగా తోటకూర కాడలా అయిపోయావు, ఎవరు కనపడడం లేదు. నేనేం చేయను, మా మామగారు చెప్పించారన్నారట. కో అరి దక్ష, మమ్మల్ని బాధ పెట్టావు, మధ్యలో అల్లుడి కాదు నువ్వు చెప్పించింది అనుకుని వాళ్ళంతా దక్షుడి దగ్గరికి వచ్చారట. ఏం తప్పు చేశాడయ్యా? జామాత అల్లుడు, జామాత పుత్ర సమహాస్యాత్, అల్లుడన్నగా పుత్రుడితో సమానుడు గదా. అటువంటి పుత్రుడితో సమానుడైన అల్లుడిని ఎందుకు శపించావన్నట? పక్షపాతం చూపించే ఆ దక్షసుతను ఏడిపించిన కారణ మీడిపించే. పక్షపాతం చూపించాడు దక్షుడు కూతురు మీద, నా కూతురు మీద మాటల, నా కూతురు నేర్పించాడు, వీడిని ఇలా పీడించేశాను, శపించేశాను, నా జోలికి వస్తూ కుట్టనా అన్నాడు ఆయన. బాబు ఆయన్ని బాగు చెయ్యి, ఇక మీదట పక్షపాతం లేకుండా మేము చూసుకుంటాంలే, ఆవిడనే బాగా చూసుకుని వేస్తానట. అలా వద్దే బాబు, అందరినీ సమానంగా చూడండి, మళ్ళీ అలా వద్దు. కానీ శాపం ఇచ్చి వెనక్కి తీసుకోలేను. దానికి కారణం ఏమిటంటే వస్తువుని పాడు చేయటం తెలుసు కానీ నాకు బాగు చేయడం రాదు. నా తపశ్శక్తి ఇతరులను శపించడం వరకే కానీ ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునేంత శక్తి నాకు లేదు. అశక్తుణ్ణి అన్నట్ట, అశక్తోహం, నేను అశక్తుణ్ణి, నా తపస్సు చాలదు అన్నాడంతే. అప్పుడు వాళ్ళంతా దీర్ఘంగా ఆలోచించారట. వారంతా ఏం ఆలోచించారు మొదలైనటువంటి విశేషాలతో రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చరించుకుందాం. ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గే. అవిద్యానామంతస్తిమిదమి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.